ಓಂಕಾರ ಪಂಜರ ಸುಖಿಂ ಓಂಕಾರ ಪಂಜರ ಸುಖಿಂ ಉಪನಿಷದು ಧ್ಯಾನ ಕೇಳಿ ಕಲಕಂಠಿ ಉಪನಿಷದು ಧ್ಯಾನ ಕೇಳಿ ಕಲಕಂಠಿ ಆಗಮದಿಪಿನ ಮಯೂರಿ ಆಗಮ ವಿಪಿನ ಮಯೂರಿ ಆರ್ಯಾಂ ಅಂತರ್ವಿಭಾವಯೇದ್ ಗೌರೀ ಆರ್ಯಾಂ ಅಂತರ್ವಿಭಾವಯೇದ್ ಗೌರೀ ನಮೋ ಕನಕ ದುರ್ಗಾ ನಮೋ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಶ್ರಿತಾನೀಕ ರಕ್ಷಾನುರಾಗ ಘೋರ ದುರ್ವಾರ ದೌರ್ಭಾಗ್ಯ ಭಂಗ ಅನಂಗಾದಿ ರಂಗ ಮಹಾಚಂಡ ಸಿಂಗ ತುರಂಗ ಗೌರಿ ಸದಾ ಭಕ್ತ ಕ್ಷೇಮಂಕರಿ ಜಯಕರಿ ಶಂಕರಿ ಶಂಕರ ವಶಂಕರಿ ವಸುಧಾ ಶುಭಂಕರಿ ಆರ್ತಜನ ಅಭಯಂಕರಿ ಆರ್ತಜನ ಅಭಯಂಕರಿ ಪಾಹಿ ತ್ರಿಲೋಕೈಕ ಜನನೀ ಭವಾನೀ ಭಕ್ತ ಚಿಂತಾಮಣಿ ಮೂರ್ತಿ ಸಂದಾಯಿನಿ ಆರ್ತ ಸಂತಾರಿಣಿ ಧೂರ್ತ ಸಂಹಾರಿಣಿ ಕಾಳಿ ಕಲ್ಯಾಣಿ ಗೀರ್ವಾಣಿ ಹ್ರೀಂಕಾರಿಣಿ ಅನ್ನಪೂರ್ಣ ಅಪರ್ಣಾಂಬ ಕಾತ್ಯಾಯನಿ ಶ್ರೀಚಕ್ರ ಸಿಂಹಾಸಿನಿ ಶಾಂಭವಿ ಶಾಂಭವಿ ಭ್ರಮರಾಂಬ ಶ್ಯಾಮಲಾ ಯೌವನಿ ಭಗಳ ಜ್ವಾಲಾಮುಖಿ ಕಾಮಾಕ್ಷಿ ಮೀನಾಕ್ಷಿ ದಾಕ್ಷಾಯಣಿ ಅಂದರೂ ನೀವೆಗ ಈ ದೀನು ಕಾವಗಾರ ವೇಲ ಬೇಗ ಅಮ್ಮ ನೀ ಪಾದ ಪದ್ಮಾಲು ನಮ್ಮ ವೆತಲು ತೀರು ನಮ್ಮ ನುತುಲು ಚೇಯಗ ಕೊಂಗು ಬಂಗಾರಮ್ಮ ನಾ ಜನ್ಮ ಕಾರಕುಲು ನೀ ಪೂಜಲನು ಮಾನಿ ಅಪರಾಧಮುಲು ಚೇಸಿದಮ್ಮ ಪಾಪುಲು ಪುಣ್ಯುಲು ನೀ ಪಾಪಲೇ ಗಾನ ಈ ಕೋಪ ಮಿಂಕೇಲನಮ್ಮ ಕೃಪದೂಪವಮ್ಮ ಮನೋವಾಂಛಿತಾರ್ಧಮ್ಮು ನಿಮ್ಮ ಮರಾಲಿಲ್ಸವಮ್ಮ ಪಾಲಿಲ್ಸವಮ್ಮ ಕನಿಕರಿಂಚಮ್ಮ ಕನಿಕರಿಂಚಮ್ಮ ಕನಕ ದುರ್ಗಮ್ಮ
అందరికీ నమస్కారం. గత వారం మనం సౌందర్యలహరిలోని క్వణత్ కాంచీధామ అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అయితే ఆ శ్లోకంలో ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాంన పురమథితు ఆహో పురుషిక అన్న ఈ రెండు వాక్యాల యొక్క అర్థాన్ని కొంత విస్తృతంగా తెలుసుకుందామని నేను ముందరే చెప్పి ఉన్నాను. కాబట్టి ఆ రెండు వాక్యాల్లో ఉన్న సూక్ష్మ అంశాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి తెలుసుకుందాం. అమ్మవారు చతుర్భుజగా మన ముందర ప్రత్యక్షమై ఉంది. ఈ శ్లోకాన్ని సాధారణంగా ధ్యాన శ్లోకం అని చెప్తారు. ఎందుకంటే అమ్మవారి పరిపూర్ణమైనటువంటి రూపాన్ని వర్ణించి అటువంటి అపురూపమైన సౌందర్య రాశి, అపరిమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి, ధైర్య సాహసాలు కలిగినటువంటి, ఆయుధాలని ధరించినటువంటి స్త్రీమూర్తి మన అందరి పాలిట అమ్మ అయినటువంటి ఆ లలితాంబిక ఈ విధంగా ఉంది అని తెలియజెప్పేటటువంటి శ్లోకం. కాబట్టి దీనిని ధ్యాన శ్లోకం అని, కణత్కాంక్షిధామ అన్న శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా చెప్తారు. అయితే ఇక్కడ చతుర్భుజగా ఉన్నటువంటి అమ్మవారు, అంటే నాలుగు చేతులు కలిగినటువంటి అమ్మవారు, ఒక్కొక్క చేతిలోనూ ఒక్కొక్క ఆయుధాన్ని లేదా పనిముట్టుని ధరించింది. అది ఎలా అంటే, ధనుము ధనుస్సుని, బాణాన్ బాణాలని, పాశం ఒక తాడుని, శృణిం అపి ఒక అంకుశాన్ని కూడా కరతలైహి దధాన చేతుల్లో ధరించినదై, నహ పురస్తాత్ ఆస్తాం మా ముందర ఆ తల్లి ఉండుగాక, పురమథితు ఆహో పురుషిక పరమశివుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అహంకార స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు ఎప్పుడూ మా ముందర ఉండుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే నేను ఇంతకు ముందర మీకు విన్నవించిన విషయం ఏమిటంటే, ఎందుకు అమ్మవారు ఆయుధాలని ధరించినట్లుగా ఈ శ్లోకంలో వర్ణింపబడుతోంది. అలాగే మనం చూస్తున్నటువంటి విగ్రహాల్లో కూడా, అమ్మవారి ఆలయాల్లో ఉండే విగ్రహాల్లో అయినా లేకపోతే పటాల్లో అయినా కూడా, అమ్మవారు ఒక చేతిలో చెరుకుగడని విల్లుగా ధరించినట్టు, ఇంకొక చేతిలో బాణాలు ఉన్నట్టు, ఇంకొక చేతిలో తాడు, మరొక చేతిలో అంకుశం, ఇలాగా అమ్మవారు చతుర్భుజగా, ఒక్కొక్కసారి అష్టభుజగా కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే ఇలా ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నకి స్థూల దృష్టితోటి ఒకవేళ మనం చూసినట్లయితే, అమ్మవారు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా తన భక్తుల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది అన్న సూచనే. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి ఆ అమ్మవారు ఎప్పుడూ సంసిద్ధం అన్నట్లుగా ఈ ఆయుధాలని అమ్మవారు ధరించింది అని మనం చెప్పుకున్నాం. అయితే ఒకవేళ ఇందులో ఒక సూక్ష్మాంశం ఏదైనా ఉందా అని మనం పరిశీలించినట్లయితే, సౌందర్యలహరిలోను లలితా సహస్రనామంలోను చాలా నామాలకి, చాలా వాక్యాలకి దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే లలితా సహస్రనామంలో నామాల ద్వారా, లలితా నామాల ద్వారా దేనినైతే, ఏ తత్వాన్నైతే, ఏ అర్థాన్నైతే అందించారో మన మహర్షులు, అదే తత్వాన్ని, అదే సారాంశాన్ని, అవే విలువైన విషయాల్ని సౌందర్యలహరి ద్వారా శ్రీ శంకరులు మనకి అందించారు. కాబట్టి ఒక్కొక్క శ్లోకం చదువుతున్నప్పుడు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని నామాలు మనకి గుర్తుకు రాక తప్పవు. ఇదే విషయాన్ని మీ ముందర ఒకసారి నేను ప్రస్తావించి ఉన్నాను. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పడానికి ప్రారంభిస్తున్నాను. ధనువు అన్న మాటని చూసుకుంటే లలితా సహస్రనామంలో మనోరూపేక్షు కోదండ అన్న మాట ఉంది, అన్న నామం ఉంది. అంటే మనస్సునే ఒక చెరుకుగడగా, ఇక్షు అంటే చెరుకుగడ, ఒక చెరుకుగడగా చేసుకుని దానిని విల్లులా ధరించినటువంటిది అటువంటి అమ్మవారు అని అర్థం. మనోరూపేక్షు కోదండ. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ధనువు బాణాన్ అని చెప్పారు. అయితే బాణాన్ అన్నదానికి లలితా సహస్రనామంలో ఎలా ఉంటుందంటే, పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్రల్ని బాణాలుగా ధరించింది. అలాగే ఇక్కడ పాశం శృణిమపి దధాన అని ఉంది సౌందర్యలహరిలో. దానికి మనం లలితా సహస్రనామంలో చూసినట్లయితే రాగస్వరూప పాశాఢ్య, రాగమే స్వరూపంగా కలిగినటువంటి ఒక త్రాటిని, ఒక తాడుని తన చేతిలో ధరించింది. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య. అలాగే శృణిమపి దధాన, అంకుశాన్ని కూడా ధరించినది అని సౌందర్యలహరిలో చెప్తున్నారు. అదేవిధంగా క్రోధాకార అంకుశోజ్వల అని లలితలో ఉంది. అంటే క్రోధాకారము కలిగినటువంటి ఉజ్వలమైన అంకుశాన్ని ధరించి ఉంది. కాబట్టి మనస్సునే ఒక విల్లుగాను. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటటువంటి పంచతన్మాత్రల్ని బాణాలుగాను, రాగాన్నే ఒక తాడుగాను, క్రోధాన్ని ఒక అంకుశంగాను అమ్మవారు ధరించి మన ముందర ఉంది అని అర్థం. అయితే ఎందుకు ఈ విధంగా మహర్షులు వర్ణించారు, లేకపోతే ఎందుకు శంకరులు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, దీని అర్థం ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించుకుంటే, మన దైనందిన జీవితంలో మనం చేసే పనులు ఏమిటి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మనం ఎన్నో రకాలైనటువంటి అనుభవాలని పొందుతూ ఉంటాం. కళ్ళతో చూస్తూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, అలాగే భోజనం చేస్తున్నప్పుడు, ఏదైనా తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు నాలికతోటి వివిధ రకాలైనటువంటి రసాలని, రుచుల్ని గ్రహిస్తూ ఉంటాం. రస అంటే రుచి అని అర్థం సంస్కృతంలో. అలాగే రకరకాల గంధాలని మనం స్వీకరిస్తూ ఉంటాం, వాసనలను పీలుస్తూ ఉంటాం. స్పర్శలు, వేడి స్పర్శ, చల్లటి స్పర్శ, ఇలాగా మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా మనం పొందుతున్నటువంటి అన్ని అనుభవాలని ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు, రూపం అంటే రంగు అని అర్థం కాబట్టి రకరకాల రంగులను మన దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం పొందే అన్ని అనుభవాలు ఈ ఐదు అనుభవాల్లోకి వచ్చేస్తాయి. అంటే మనం ప్రత్యక్షంగా జాగ్రత్త అవస్థలో మెలకువగా ఉన్నప్పుడు, ఇంద్రియాలతోటి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు, మన ఇంద్రియాలని విషయాలకి, వివిధ రకాల ఆబ్జెక్ట్స్కి మనం కనెక్ట్ చేస్తున్నప్పుడు, మనం ఎన్నో రకాల అనుభవాలు పొందుతున్నప్పటికీ కూడా ఆ అన్ని అనుభవాల్ని ఈ ఐదు అనుభవాలుగా కేటగరైజ్ చేయొచ్చు. మనం డివిజన్గా డివైడ్ చేయొచ్చు. శబ్దానుభవం, స్పర్శానుభవం, రసానుభవం, రూపానుభవం, గంధానుభవం, ఈ ఐదే అనుభవాలు నిజానికి రకరకాల అనుభవాలుగా మనకవి అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలనే తన్మాత్రలు అని పిలిచారు సంస్కృతంలో. ఆ తన్మాత్రల్ని అమ్మవారు బాణాలుగా ధరించిందిట. అలాగే మనస్సుని ఒక విల్లులా వంచి ఒక చేతిలో పట్టుకుంది. దీని అర్థం ఏమిటి అని చూస్తే, మనం దీన్ని మనకు అప్లై చేసుకుని చూసుకుంటే కనుక, మనం మనస్సుని ఇంద్రియాల ద్వారా రకరకాల ఆబ్జెక్ట్స్కి, ఆబ్జెక్ట్ అంటే విషయాలకి కనెక్ట్ చేసినప్పుడు రకరకాల అనుభవాల్ని పొందుతూ ఉంటాం. అంటే మనస్సుని ఈ అనుభవాల్ని సంధించినప్పుడు అప్పుడే మనకి సుఖము లేదా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అంటే ఇంకా దీన్ని ఇంకొంచెం వివరిస్తే కనుక, ఇప్పుడు మనం ఒక పాట విన్నాం, ఆ పాట చాలా బాగుందనిపించింది. బాగుందనిపించినప్పుడు మళ్ళీ వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అంటే ఏమిటవుతుంది అక్కడ, మనస్సుని ఆ శబ్దానుభవం మీద మనం ఏకాగ్రం చేసినప్పుడు, మన దృష్టిని మనసు ద్వారా అది బాగుంది అనిపించినప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని పొందడం ద్వారా దాని పట్ల రాగం కలుగుతుంది. ఒకవేళ ఏది బాగుందనిపించిందో దానిని ఒకవేళ పొందలేకపోతే, ఏ అనుభవం బాగుంది అని అనిపించినప్పటికీ కూడా దానిని పొందలేనప్పుడు అది క్రోధంగా మారుతుంది, ఆ అసంతృప్తి. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మన దైనందిన జీవితంలో, మన మనస్సుని ఈ విషయాల మీద కేంద్రీకరించినప్పుడు మనకు అనుభవాలు అన్నవి కలుగుతున్నాయి. ఇది చెప్పడానికే అన్నట్లుగా అమ్మవారు ఒక చేతిలో విల్లుని, మనస్సు అనేటువంటి విల్లుని, మరొక చేతిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలే బాణాలుగా మలుచుకొని, పంచతన్మాత్రల్ని బాణాలుగా మలుచుకొని మరొక చేతిలోనూ ఆవిడ ధరించింది. అయితే ఇక్కడ మనం అమ్మవారి ద్వారా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ అనుభవాలు మనకి చాలా ఇష్టమైనప్పుడు వాటిని మళ్ళీ మళ్ళీ మనం పొందగోర చూస్తున్నామో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవమే ఒక రాగంగా తయారయ్యి అది తాడుగా మన పీకకు చుట్టుకుంటుంది, మన ప్రాణాన్ని బంధిస్తుంది, మన ప్రాణాన్ని హరిస్తుంది. ఎందుకంటే తాడు మెడకు చుట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి ఈ మనస్సు ద్వారా, పంచతన్మాత్రల ద్వారా మనం పొందుతున్నటువంటి అనుభవాన్ని మనం ఇష్టపడి ఒక రాగాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ రాగమే తాడుగా మారుతోంది అని చెప్పడానికే అమ్మవారు ఒక తాటిని తన చేతిలో పట్టుకుంది. ఎప్పుడైతే ఆ అనుభవం మళ్ళీ కలగలేదే, మళ్ళీ దాన్ని పొందలేకపోయాని అన్న భావం అసంతృప్తి కలుగుతుందో అది క్రోధంగా మారుతుంది. అదే ఒక అంకుశమై గుండెల్లో గుణపంలో దిగుతుంది. అందుకనే అమ్మవారు క్రోధాకార అంకుశోజ్వల ఉజ్వలమైనటువంటి ఆ అంకుశాన్ని, క్రోధాకారంలో ఉన్నటువంటి ఉజ్వలమైనటువంటి అంకుశాన్ని ఆవిడ ధరించింది అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇవన్నీ జీవుడిలో ఉన్నప్పుడు, అంటే మనలో ఉన్నప్పుడు మనస్సు అయితేనేమిటి, తన్మాత్రలనైతేనేమిటి, లేదా రాగం క్రోధం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు అవన్నీ అమ్మవారు ఎందుకు చేతపట్టాలి, అమ్మవారి చేతుల్లో ఉన్నట్టు మనం ఎందుకు భావించాలి అని అంటే దీనికి ఒక చక్కటి సమాధానం ఉంది. ఎప్పుడైతే ఒక భక్తుడు, ఒక శరణాగతుడు, అమ్మా నా మనస్సు ద్వారా నేను అనుసంధానం చేస్తున్నటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలు, వాటి వలన నేను పొందుతున్నటువంటి అనుభవాల ద్వారా నా వలన కలుగుతున్న రాగం, నాలో పెరుగుతున్న క్రోధం ఇవన్నీ నీకే అర్పితం చేస్తున్నాను, నీకే సమర్పిస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ నాలో ఉన్నటువంటి క్రోధం ఒక చాలా పెద్ద అంకుశంలా ఉంది, ఇది నాకే గుచ్చుకుంటోంది, కాబట్టి నువ్వే తీసేసుకో. అలాగే నేను పెంచుకుంటున్నటువంటి రాగం నా మెడకే ఒక ఉరిత్రాడే నిలుస్తోంది, కాబట్టి ఆ రాగాన్ని కూడా నువ్వే తీసేసుకో అమ్మా, నీ చేత పట్టుకో. అలాగే నా మనస్సులో అనేక రకాలైనటువంటి సంకల్పాలు ఉద్భవిస్తున్నాయి, అవన్నింటినీ ఒకవేళ నేను ఎంటర్టైన్ చేస్తుంటే కనుక, నా మనసులో ఉన్నటువంటి ప్రతి సంకల్పాన్ని నేను పొందగోర చూస్తే మళ్ళీ వాటిని రాగంగాను క్రోహంగాను మార్చుకునే అవకాశం ఉంది, కాబట్టి నా మనసును కూడా నీ చేత పట్టుకో. అలాగే ఈ అపారమైనటువంటి విశాలమైనటువంటి సృష్టిలో కనిపిస్తున్నటువంటి పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, అవి కూడా బాణాలు లాంటివి, వాటిని కూడా నీ చేత ధరించు అని ఏ భక్తుడైతే వాటన్నిటినీ అమ్మవారికి సమర్పిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మవారు చక్కగా నాలుగు చేతులతోటి వాటిని విడివిడిగా పట్టుకుని కలపకుండా జాగ్రత్తగా ఉంచుతుంది. దానివలన జరిగే విషయం ఏమిటంటే ఇప్పుడు మన శరీరం మీదే, మనలోనే ఉన్నటువంటివి మనకు తెలియవు. అయితే మన వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, మన వస్తువులను వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం ఎదురుకుండానే ఉంటాయి అవన్నీ. కాబట్టి ఏవి ఎలా ఉన్నాయి, వేటి పరిస్థితి ఎలా ఉంది, మన మనసు పరిస్థితి ఎలా ఉంది, అమ్మవారి దగ్గర ఉంటే అది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదురుకుండా ఉంది అమ్మవారు, ఆ అమ్మవారి చేతిలో మన మనస్సు ఉంది, కాబట్టి ఆ మనసులో సంచరించేటటువంటి ఆలోచనలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఓహో ఇలా ఉందన్నమాట నా పరిస్థితి, నా మానసిక స్థితి ఇలా ఉంది, లేదా నా రాగం ఇలా ఉంది, నాలో పెరుగుతున్నటువంటి రాగం ఈ విధంగా ఉంది, నాకు వస్తున్నటువంటి క్రోధం ఈ విధంగా ఉంది అని మనకి స్పష్టంగా తెలియాలంటే వాటన్నింటినీ అమ్మవారికి అర్పించడమే సరి అయిన పద్ధతి. దీన్ని సూచించడానికే అమ్మవారు అంకుశం లాంటి క్రోధాన్ని, తాడు లాంటి రాగాన్ని, చెరుకుగడ లాంటి మనస్సుని, బాణాలాంటి పంచతన్మాత్రల్ని తన చేతుల్లో ధరించి మన ముందర సాక్షాత్కరిస్తోంది, మన ముందర ఉంది అన్న భావాన్ని తెలియజేస్తూ శ్రీ శంకరులు ఈ చక్కటి శ్లోకాన్ని వర్ణించారు. అటువంటి అమ్మవారు ఎవరు అంటే పరమశివుడి యొక్క అహంకార స్వరూపిణి, పురమథితుః ఆహో పురుషిక. ఈ వాక్యం యొక్క అర్థాన్ని ఇంతకు ముందర కూడా నేను చెప్పి ఉన్నాను, కానీ ఇక్కడ ఇంకొక చక్కటి స్వారస్యం ఏమిటంటే పరమశివుడి పట్టమహిషి లలితాంబిక అమ్మవారు. అయితే అంటే పరమశివుడు భర్త, ఆవిడ భార్య. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది ఒక్క మాట ద్వారా ఈ శ్లోకంలో శంకరులు తెలియజేస్తున్నారు. శివుడు తాను అని ఎవరిని భావిస్తాడు అంటే అమ్మవారిని అట. అంటే నేను అని అనుకున్నప్పుడల్లా శివుడికి స్ఫురించేది, శివుడిలో స్ఫురించేది అమ్మవారే. కాబట్టి శివుడి యొక్క అహంకార స్వరూపిణి అమ్మవారు అని ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీ శంకరులు తెలియజేస్తున్నారు. ఇంత అందమైన శ్లోకాన్ని రచించి తరతరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి సంతతికి ఇచ్చినటువంటి ఆ ఆదిశంకరులు, జగద్గురువులు నిజంగా ఆరాధనీయులు, నిజంగా పూజనీయులు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం విని ఆనందిద్దాం. క్వణకాంచీదామా కరికలభకుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితుః ఆహో పురుషికా. ఇదే విధంగా రాబోయే ఎపిసోడ్లో సుధాసింధోర్ మధ్యే సుర విటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం అన్న శ్లోకం మణిద్వీపంలో కొలువైనటువంటి, కొలువుతీరినటువంటి అమ్మవారు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆవిడ చాలా కొంతమందే ధన్యాత్మలు ఉన్నారట ఆవిడ్ని భావించి పూజించేవారు, అటువంటి అమ్మవారి గురించి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
విజయరూపిణీ జననీ శివకారిణీ.